Bună, ce?
Bună.
పదిహేడవ వచనం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నిన్ను రాలేదు.
ఆకాశమును భూమియో గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ అన్న.
పంతొమ్మిది రిక్క
కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదాన్నైనను మీరి మనుషులకు అలాగును చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును.
ఈరోజు బైబిల్ స్టడీలో టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన ఎస్ఎస్బి ట్రైనింగ్ టీమ్ కి వందనాలు. అట్లాగే రామరాజు కూడా మనతో కంటిన్యూ అవుతాడు. ఐదుగురు బైబిల్ స్టడీలో పాల్గొంటారు. మిగతా వాళ్ళందరికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ఇమానియల్, నువ్వు కోహోస్ట్ లో ఉన్నావు కాబట్టి నేను లెక్చర్ మోడ్ లో పెడతాను. ఈ ఐదుగురు మాత్రమే అన్మ్యూట్ అవడానికి వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేయరు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, రమాస్వరూపి, ఘనమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విరిచిన శ్రేష్ఠ దినాన్ని బట్టి మీకు వందనాలు. జీవాడ స్త్రీల సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వారిని మీరు బలపరచండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఎస్ఎఫ్జేకి ట్రైనింగ్ టీమ్ మీరు దయచేసినందుకు కూడా మీకు వందనాలు. మత సువార్త జరుగుతూ ఉన్న గ్రూప్ బైబుల్ స్టడీ అర్థవంతంగా దేవ ఆశీర్వాదకరంగా క్లారిటీ ఇచ్చేటట్లుగా, ప్రాముఖ్యంగా అందరూ ఆలోచించేటట్లుగా, మాట్లాడేటట్లుగా మీరు ఉద్దేశించారు. మీ మంచితనానికే, మీ ఉద్దేశాలకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉదయకాలం బైబిల్ స్టడీ మత్తయి సువార్త 5:17-20 వచనాల మీద కంటిన్యూ చేస్తూ ఉండగా మరింత అవగాహన స్పష్టతలోకి రావడానికి మాకు సహాయం చేయండి. సహోదరుడు కాంతేశ్వర నాగయ్య, డాక్టర్ కృపా బెనర్జీ, అగ్రికల్చర్ శ్రీక్క, సుసన్న, కాంతేశ్వర రామరాజు, ఐదుగురిని బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదకరంగా సమయాన్ని మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేక గురు బైబుల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ మనం మత్తయి సువార్త 5:16 వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత 6:17-20 వరకు స్టడీ మనం ప్రారంభించాం. అందులో సేమ్ ఈ టీమే లాస్ట్ వీక్ డిస్కస్ చేశారు. చాలా చక్కటి అర్థవంతమైన డిస్కషన్స్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. అయితే మనం ఈ రోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి. 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి 1 వీక్ లో మీరు ఇంకా బాగా స్టడీ చేస్తుంటారు, ఇంకా క్లారిటీతో మీరు ఉంటారు అని భావిస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ మనం ఈ 4 వచనాల మీద కొంత ఆల్మోస్ట్ అన్ని విధాలుగా డిస్కస్ చేశాం, కానీ ఇంకా డిస్కషన్ అవసరము అన్న ఉద్దేశంతో మనం ఆగాం. రైట్, దీని మీద ఒకసారి ముందు కొనసాగుదాం. ఆల్రెడీ మీరు వాక్యాలు చదివేశారు. వాక్యాల యొక్క మీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎట్లా అర్థమైందో మాట్లాడేశారు. ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేశాం. లాస్ట్ వీక్ జర్నీ వల్ల నేను డిస్కషన్ లో ఉన్నాను, కానీ క్వశ్చన్ బై క్వశ్చన్ నేను రాసుకోలేదు. మీ ట్రైనింగ్ టీం వారు మీ ఐదుగురులో ఎవరైనా లాస్ట్ వీక్ ఫలానా ఫలానా పాయింట్స్ డిస్కస్ చేసాము అన్న దాన్ని ఒకసారి మీరు రివ్యూ చేస్తే ఫర్దర్ గా ఇంకేమైనా డిస్కస్ చేయాలా అన్న విషయాలు మనం ఆలోచించవచ్చు. ట్రైనింగ్ డ్యూ
సార్. వందనాలు సార్.
రామరాజు వందనాలు.
రిబ్కా సిస్టర్ క్వశ్చన్ రైజ్ చేశారు సార్. యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని ఆయన అతిక్రమించారు కదా, అంటే ఈ శాబత్ అంతా పాటించకుండా అన్న క్వశ్చన్ రైజ్ చేశారు. దాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారా లేక అతిక్రమించారా అన్న దాని మీద డిస్కస్ చేశాం సార్. తర్వాత ఆజ్ఞ తప్పిపోతే పరలోకానికి ఎలా ప్రవేశిస్తారు
ఈ రెండు క్వశ్చన్స్ మీద కూడా చెప్పు. ఆయన నెరవేర్చాడా అతిక్రమించాడా అక్కడ మనం ఏమైనా డిస్కస్ చేసాం, క్లారిటీగా ఏమైనా వచ్చామా
సార్? క్లారిటీగా వచ్చాం సార్. మనం పత్రికల్లో కోట్ చేసుకున్న గలతి రాసిన పత్రిక రోమ పత్రికల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కంప్లీట్ గా దాన్ని నెరవేర్చారు, ఎక్కడ కూడా అతిక్రమించలేదు. వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు వచ్చి దాన్ని మార్చేశారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని నెరవేర్చారు అన్న క్లారిటీతో మనం క్వశ్చన్ మీద డిస్కస్ చేసాం సార్. రెండవది థ్యాంక్ యూ
సార్. నెక్స్ట్ నెక్స్ట్ మొదటి అయిపోయింది.
రెండవది ఆజ్ఞను తప్పిపోతే పరలోకానికి ఎలా పోతారు అన్నది క్వశ్చన్ ఫామ్ చేసుకున్నాము. యాక్చువల్ గా అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం పరలోకానికి ఎవరు పోరు, అంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి వల్ల పరలోక ప్రజలు ప్రవేశించరు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా వచ్చే నీతి, విశ్వాసం ద్వారా వచ్చే నీతిని బట్టి మనం పరలోక రాజ్యానికి పోతామని పత్రికల్లో ఉన్నటువంటి వారిని కోట్ చేసి డిస్కస్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్.
రెండు పాయింట్స్ డిస్కస్ చేసామా సమీర్?
అవును సార్. అవును సార్.
మిగతా టీమ్ సభ్యులు ఇంకేమన్నా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఉంటే రివ్యూ చేయండి.
ఇంకా ధర్మ యేసుక్రీస్తు ప్రభు బోధించిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఇంకా లోతుగా వివరించాడా? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రానికి అంటే లోతైనయా కష్టమైనయా అనే ప్రశ్న కూడా డిస్కస్ చేశాం.
అవును, మనం ఏమన్నామంటే కొత్త నిబంధనలో ఆయన మాటలు ఇంకా శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే అన్న మాటగా తీసుకున్నట్టున్నాం. అంతకంటే సులువ అంతకంటే కష్టమయ్యా అని మా డిస్కషన్ కి వచ్చింది. డిస్కషన్ సమ్మరీ ఏంటి?
సమ్మరీ కష్టమైనయని కొంతమంది చెప్పారు సార్. కష్టమైన అనేకంటే లోతైనది, హృదయానికి సంబంధించింది, ఆచారాల నుంచి మనిషి హృదయానికి సంబంధించిందిగా ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని వివరించారు అన్నట్టు డిస్కస్ చేసింది సార్.
ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా డిస్కస్ చేసినవి మనం జ్ఞాపకం చేయాల్సింది?
ఇంకొక పాయింట్ ఉన్నిందన్న,
ఇవన్నీ
మనం చేయగలుగుతామా? ఇవన్నీ కష్టమైనవి కదా, ప్రభు వారు ఇచ్చిన కొత్త లాస్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కష్టమైంది కదా. అంటే కష్టమే, మనం చేయలేము. కాకపోతే పాపం చేసినప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రభు మమ్మల్ని క్షమించండి అని అడిగితే ఆయన క్షమిస్తారు, ఆ గిల్టీ కాన్షియస్ కూడా ఉండకుండా చేస్తారని కూడా మనం మాట్లాడుకున్నామన్నా.
పాత నిబంధనలో ఆజ్ఞలు పాటించాలి, కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు పాటించాలి. కొత్త నిబంధనలో అన్ని మనం పాటించగలమా అంటే ఆజ్ఞల ద్వారా కాదు, ప్రభు ద్వారానే. అలాగని చెప్పి ఆజ్ఞలు పాటించొద్దని కాదు, ప్రభు ద్వారా విశ్వాసంతో వెళ్తూ ఏమైనా తప్పిపోతే మనం ఒప్పుకోవడానికి, కడుక్కోవడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి కొత్త నిబంధనలో క్రీస్తు కింద ఉన్నాము అని మనం కూడా మాట్లాడుకున్నాం. బాగుంది. రైట్, చాలా సంతోషం. మరి ఫర్దర్ స్టడీలో భాగంగా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాల్లో నుంచి మీరు ఇంకేమైనా క్లారిటీ తెచ్చుకున్నారా, స్టడీ చేశారా, ఇంకా మీకు అర్థం కానిది, కన్ఫ్యూజన్ గా ఏమైనా ఈ నాలుగు చిన్నాల్లో ఉన్నాయా, మీరు ఏమైనా ఉంటే టీమ్ సభ్యులు మాట్లాడండి. అట్లాగే పార్టిసిపెంట్స్ కి మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. లాస్ట్ వీక్ డిస్కషన్ లో మీకు ఇంకా క్లారిటీ రానిది, ఇంకా ఈ నాలుగు వచనాల్లో మీకు ప్రశ్నగా ఉండిపోయినది, లేదా మీరు స్టడీ చేసి దాని మీద క్లారిటీ తెచ్చుకున్నది, ప్రశ్నలుగా మీరు అడగొచ్చు, ఆన్సర్ల కింద స్టేట్మెంట్స్ కింద మీరు మాట్లాడచ్చు, చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయొచ్చు. టీమ్ సభ్యులు మాట్లాడారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏం ప్రశ్నలు లేకపోతే సజీవ మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ రెండు చూసుకొని అప్లికేషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకేమన్నా ఉంటే మీరు మాట్లాడచ్చు.
అన్న, 19వ వచనంలో ఈ ఆజ్ఞలు అని ఉంది కదన్నా, ఈ ఆజ్ఞలు అంటే అది ధర్మశాస్త్రం ఆజ్ఞల కింద తీసుకోవాలా, లేకపోతే ఇంతకు ముందు మనకి 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం నుంచి చెప్పిన వాటిగా తీసుకోవాలా అనేది నాకు ఒక డౌట్ ఉండే అన్న. అది కొంచెం
అప్పుడు ఏమన్నామంటే కృప లాస్ట్ మనం ఏమన్నామంటే ఈ ఆజ్ఞలు అన్న కాడ సజీవ వాహినిలో 2 నుంచి 11 వచనాలు అని కోట్ చేశారు. ఇమానియలు ఈ ఆజ్ఞలు అన్న కాడ అలా తీసుకోవడం కాదు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు గాని మనం తీసుకోవాలి అని తను అన్నాడు. మీకు అది ఇంకా క్లారిటీ రాలేదా?
వచ్చిందన్న, అదే చెప్దామని. అయితే అక్కడ గ్రీక్ స్క్రిప్చర్ లో ఉంటన్న వాళ్ళు రాసిన పదము ఎంటోల్ అని రాశారంటన్న, ఈ ఆజ్ఞల దగ్గర ENTOLE రాశారంట. పాత నిబంధన కింద ధర్మశాస్త్రం కింద ఎక్కడ వాడినా నామోస్ అని వాడేవారంట. సో ఇక్కడ నామోస్ అని వాడలేదు కాబట్టి తోరాహ్ కాదు, ఎంటోల్ అని వాడారు కాబట్టి యేసు ప్రభువారు అంతకు ముందు చెప్పినవి అని కంక్లూజన్ కి వచ్చానన్న. అదే షేర్ చేసుకున్నామని
చెప్తున్నా. ధర్మశాస్త్రపు ఆజ్ఞలకి ఏం పదం వాడారు?
నామోస్ అని వాడేవారంట అన్న, NOMOS. ఎంటోల్ అని వాడారంటన్న, ENTOLE. ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు వారు చెప్పిన మాటలు, ఆజ్ఞలు, అథారిటేటివ్ పర్సన్ చెప్పిన ఆజ్ఞల్ని ఎంటోల్ అనేవారంటన్నా.
సో బోధలు ఒకసారి ఇమానియల్ నీకు కృపా చెప్పింది. ఒకసారి నువ్వు లాస్ట్ టైం ఇది ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలుగా కాదు ధర్మశాస్త్ర ఆజ్ఞలు గానీ తీసుకోవాలేమో అని అభిప్రాయపడ్డావు, కృపా క్లారిటీ ఇస్తుంది. ఏమన్నా మాట్లాడతావు? ఇమానియల్.
సార్ అన్నా సార్, అదే అధికారంతో బోధించాడనే మాట కదా సార్.
అంటే ఈ ఆజ్ఞలు అన్న కాడ ఇక్కడ యేసయ్య పైన చెప్పిన అష్టధన్యతలు గురించిన ఆజ్ఞలుగా తీసుకోవాలా, ధర్మశాస్త్రపు ఆజ్ఞలుగా తీసుకోవాలా అన్న కాడ తన స్టడీ చేసి మాట్లాడుతుంది.
సిస్టర్ గారు చెప్పిందని చెప్పిన విషయం కూడా ధర్మశాస్త్రాన్నే యేసు ప్రభు ఆయన ఇంకా లోతైనదిగా వివరించడాన్ని బట్టి ఆ పదంగా వాడారని నేను అనుకుంటున్నాను సార్. ధన్యతల గురించి మాట్లాడలేదు. 21వ వచనం నుంచి ఏవైతే ప్రస్తావించారో ఆ మాటల గురించి ఆయన ముందుగానే ఈ ఆజ్ఞలని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది.
ఓకే, ఇక్కడ కూడా యేసయ్య బోధించినవే అయినప్పటికీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలే అయ్యో ఆయన బోధించాడు కదా అని చెప్పి అంటాం. ఓకే, ఏమంటావు కృప?
అంటే అన్న ధర్మశాస్త్రంలో చెప్పినవి అని అంటే మనకి డైరెక్ట్ గా ఇట్లా కనిపించదు కదా అన్న ధర్మశాస్త్రంలో, ఈ ఆజ్ఞలో చిన్న ఆజ్ఞ అయినా పెద్ద ఆజ్ఞ అయినా ఇక్కడ మనకి ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, దుఃఖపడేవారు మనుషులు మీరు దుఃఖపడాలి, తర్వాత మీరు నీతిగా ఉండాలి అంటే సారాంశం ఉంటది కానీ డైరెక్ట్ గా ఇలాగే ఉండవు కదన్నా. అందుకే ఇవన్నీ చెప్తుంటే మీరు నేను ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మీరు చెప్తున్నాను అనుకుంటున్నారేమో, కాదు కాదు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని చేయకుండా దాన్ని కొట్టేయకుండా వచ్చిన వాడిని కాదు అని ఆయన స్పెసిఫిక్ ఆయన సపోర్ట్ చేయడానికి ఈ 17 వచనము వాడినట్టు అనిపించింది అన్న నాకు. అందుకే థ్యాంక్ యూ.
రైట్, ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? కృప ఆల్రెడీ ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దాన్ని మేబీ అన్న మాట దగ్గర దాన్ని మేబీ ఇదే మత్తయి సువార్త 7 చివరి వచ్చినారు అంటే కొండ మీద ప్రసంగం యేసయ్య తన ప్రసంగం ముగింపులో ఈ మాట మాట్లాడాడు, నా మాటల ప్రకారంగా విని నా మాటలు విని వాటి ప్రకారం చెయ్యనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేసేవాడు. ఇక్కడ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు అని అనుకోవటం మళ్ళా కన్ఫ్యూజన్ కి క్లారిటీ కారణం అవుతుంది, కానీ యేసయ్య మాటలు అని మనం తీసుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం. రైట్, ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ? డౌట్లు కానీ స్టేట్మెంట్స్ కానీ మీ స్టడీస్ కానీ ఏమైనా పెడతారా?
అన్న వందనాలన్నా.
చూసన్నా
అన్న, నేను కూడా ఈ ఆజ్ఞలు అనే దాని గురించి చదివాన్నా. వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథంలో కూడా ప్రభువారు ధన్యతల్లో చెప్పిన మాటల గురించే చెప్తున్నట్టుగా వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథంలో కూడా రాశారన్నా.
మన సజీవవాహినిలో అలా రాశారు కాబట్టి కరెక్ట్ కాదేమో అనుకున్నాం, గాని సజీవవాహినే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మూలాలకు వెళ్లి ఇది ధన్యతల్లో మాట్లాడిన మాటలను పాటించడం కొరకే, ఏసయ్య బోధలను పాటించడం కొరకే అన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, బాగుందమ్మా, మీరు ఆ క్లారిటీకి రావడం చాలా సంతోషం.
అన్న ఇంకొకటి చెప్పాలనుకున్నా, అక్కడ ధర్మశాస్త్రంలో పాటించడము అంటే, అక్కడ ధర్మశాస్త్రం అంటే మనకి కేవలం 10 ఆజ్ఞల కింద మాత్రమే తీసుకోకూడదు అన్న. ధర్మశాస్త్రము అంటే మొదటి 5 బుక్స్ కింద తీసుకుంటే మొత్తం మనకి అక్కడ 613 ఆజ్ఞలు సుమారుగా, ఒకటి అటు ఇటు అయి ఉండొచ్చేమో కానీ సుమారుగా 613 ఆజ్ఞలు ఉన్నాయన్న. వాటిల్లో 248 ఇలా చెయ్యి అని చెప్తే 365 ఇలా చెయ్యొద్దు అని చెప్పారన్న. అట్లా చూసుకున్నా కూడా అవన్నీ మనం చేయలేమన్న. కాబట్టి వాటిని ప్రభువారు మనకి అర్థమయ్యేలాగా ఆ ధన్యతలో దాని యొక్క మూలం ఆ సందులో ఏం చెప్పబడింది అనేది చెప్తా ఉన్నారన్నట్టుగా నాకు అర్థమైందన్న. అట్లానే మత్తయి సువార్త 22:35 నుంచి చూసుకున్నా కూడా ధర్మశాస్త్రం అంతటికి ముఖ్యంగా ఏది అన్నప్పుడు అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అదే చెప్తాడన్న. ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి 2 అని చెప్పినప్పుడు, ఈ 2 ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అక్కడ కూడా చెప్తున్నారు. కాబట్టి నేను అట్లా కూడా చూసినప్పుడు ఆ ధన్యతలో కూడా అవే చెప్పబడతా ఉన్నాయి కాబట్టి నేను అట్లా కూడా స్టడీ చేశానన్న. థ్యాంక్ యూ అన్న.
ఇదేదో కొంచెం మనం ఆలోచించాల్సిన మాట, ధన్యతలు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న వాటికి సంబంధించినవే, ఇది వేరైనవి కావు అన్న ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు మీరు. అంటే ఇక్కడ దీనులు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఇవైతే ఏవైతే ధన్యవచనాలు ఉన్నాయో ఇవి ధర్మశాస్త్ర సారమే అన్న మాట మాట్లాడుతున్నారు. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారా? అలాగే అనుకోవచ్చా సుసన్న మాట్లాడిన మాటలు?
అన్న మత్తయి సువార్త 23:23 కూడా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి అన్నది కూడా ఉందన్న, దాన్ని బట్టి కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.
బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఇవే. 23 రిఫరెన్స్ ఎంత అన్నా? 23 ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు న్యాయం, కనికరం, విశ్వాసం. ఓకే ఓకే, తన మళ్ళా నిర్ధారించుకొని తన క్లారిటీతో మాట్లాడుతా ఉంది సన్న. అమెరికాలు మాట్లాడచ్చు. స్క్రీన్ చూడాలనుకున్న వారు మీ మొబైల్ ఫోన్ ని అడ్డు తిప్పుకుంటే మీకేమన్నా కనిపిస్తారు. ల్యాప్టాప్ స్క్రీన్ షేరింగ్ కాబట్టి మొబైల్ ఫోన్ మీరు అడ్డు తిప్పుకుంటే మీకు స్క్రీన్ కనిపిస్తారు. ఇంకేమైనా టీమ్ సభ్యులు మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
రామరాజు మాట్లాడు.
చూస్తాం అక్కడ చెప్పినందుకు కొద్దిగా నాకు తేడా అనిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రంలో న్యాయం, కనికరం, విశ్వాసం అనేది ఉంది, కానీ అక్కడ అంటే మనం చూసిన ధన్యతల్లో అది హింసింపబడడం, హింసించబడండి అని ఉంది. కానీ ధర్మశాస్త్రంలో మీరు దానికి అంటే పన్నుకు కంటికి కన్ను, పంటికి పన్ను, అంటే ఏదైతే తప్పు చేస్తారో దానికి మీరు చెల్లించేయండి అన్నట్లుంటది. సో ఇది కొద్దిగా నాకు తేడా కనిపిస్తుంది సార్.
ధర్మశాస్త్రం కొత్త నిబంధన బోధలు ఒకలాగే లేవు, కాంట్రడిక్ట్ అవుతాయి అని మాట్లాడతాడు. మీకు కంటికి కన్ను, పంటికి పన్ను అన్నది ఒక్కటే కనిపించింది, మిగతావన్నీ కూడా అప్పుడు నువ్వు ఆలోచిస్తే క్లారిటీ వస్తుందేమో.
ఏమైనా తప్పు చేస్తే కూడా చంపేయమని ఉంటది సార్. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. సో అందుకోసమే నాకు కొద్దిగా డౌట్, దీని మీద ఏమైనా కొద్దిగా నాకు ఇంకొద్ది క్లారిటీ ఇస్తే నేను తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.
తను తను వ్యూ పాయింట్ చెప్తా ఉన్నాడు. యుద్ధాలు ఉన్నాయి, శత్రు మీద పగ తీర్చుకోవడం ఉంది, అవన్నీ ధర్మశాస్త్ర గ్రంథంలో కనబడుతున్నాయి కదా అని అంటాడు. నువ్వేమన్నా మాట్లాడతావు సుసన్న ఆయన ప్రశ్నకు?
అన్న అక్కడ నేను చెప్పింది అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి అవి ప్రధానమైనవి అవి చెప్తున్నారన్న. అంత మాత్రమే కాకుండా ఆజ్ఞలను కుదించి అక్కడ మళ్ళా కొన్ని మాత్రమే తీసుకోకూడదన్న. నేను ఇందాక కూడా చెప్పాను 613 ఆజ్ఞలను కుదించి మనకి రెండుగా ఇచ్చారు. ఇక్కడ చూస్తే న్యాయము, కనికరము, విశ్వాసం అనేవి మనకి ఇక్కడ కూడా ఉంది, ధన్యతలో ఉన్నాయన్న. ఆత్మ విషయమై దీనిలేని వారంటే ఎవరైతే తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్తించి ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారి గురించి, విశ్వాసం గురించి అక్కడ చెప్పబడతా ఉంది. నీతి అన్న దగ్గర ఇక్కడ కేవలం 6 నీతి కొరకు అన్న దగ్గర నీతి న్యాయములు అని ఉంది, ఇక్కడ న్యాయము అన్నది కూడా ఉందన్న. అలాగే కనికరం గురించి క్లియర్ గా అదే వర్డ్ ఉందన్న. కాబట్టి నేను కరెక్టే చెప్పానని నేను అనుకుంటున్నాను.
23 ధర్మశాస్త్ర సారం ఒకటి రెండు పట్టుకుని కాకుండా ఓవరాల్ గా దాని సారం ఏంటంటే మళ్ళా న్యాయం, కనికరం, నీతి అవే ఉన్నాయి కాబట్టి అలాగే తీసుకుంటున్నాను సుసన్న అంటారు. బాగుంది. ఎవరు వాళ్ళు మీ స్టేట్మెంట్స్ మీద మీరు నిలబడితే, క్లారిటీ ఉంటే, కొన్నిసార్లు నా వాదం గెలవాలి, నా మాట గెలవాలి అన్నది కాదు, కానీ క్లారిటీ కలిగి మాట్లాడితే బాగుంటుంది. అట్లా క్లారిటీతో మాట్లాడుతుంది అట్లాగే. కాబట్టి ఇక్కడ ఈ ఆజ్ఞలు అన్న మాట దగ్గర మనం పాత నిబంధన ఆజ్ఞలుగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన ఆజ్ఞల్ని కొత్త నిబంధనలో కోట్ చేసి దాని సారం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ యేసయ్య బోధలు అని తీసుకోవటం మళ్ళా 7 చివరి మాటల్లో అలాగే ఉంది. కాబట్టి మనం మనల్ని పాటించమని చెప్పేది కూడా ఇదే. కాబట్టి మనం ఆ క్లారిటీతో వెళ్ళడానికి ఈ ఆజ్ఞలు అంటే యేసయ్య బోధలు అని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ
గల్తీలకు రాసిన పత్రికలో కూడా అన్నా 5:14 ఒక మాట ఉంటుందన్న, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. యేసుప్రభు గారు కూడా అక్కడ చెప్తుంది అదే కదన్న.
మంచి మాట. ఎంత రిఫరెన్స్ ఎంత అమ్మా?
గల్తీలకు రాసిన పత్రిక 5:14 అన్న.
గల్తీ 5:14 అంతా నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించాలి అన్న మాటతో సంపూర్ణమై ఉన్నది. ప్రధానమైన ఆజ్ఞలు దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి, అది ప్రధానమైనది. నీతి కనికరము, న్యాయము నీతి కనికరము ఈ ప్రధానమైన విశ్వాసము, న్యాయము కనికరం విశ్వాసము ఈ ప్రధానమైనది. బాగుంది. ఇక్కడ రామరాజు నీకేమన్నా క్లారిటీ వచ్చిందా
సార్? యాక్చువల్ గా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించావు అంటే దాంట్లో నీ పొరుగు అని యుద్ధుని గాని భార్యను గాని దాసుని గాని ఇట్లా వేరే దాన్ని మనం అట్లా అంటే ఆశించడం కాదు. నీది ఎట్లయితే నువ్వు ఇష్టపడతావు పొరుగు అంతా కూడా అట్లే వదిలేయి అన్న దీంతో చూస్తే సరిపోదు సార్. ఇంకొకటి ఏంటంటే ధర్మశాస్త్రం పాత నిబంధనలు అక్క చెప్పినట్టు 613 ఆజ్ఞలు బహుశా దాంట్లో మనం మీరు చెప్పినట్టు రాజుల చరిత్ర కానీ ధర్మశాస్త్రంలో కానీ ఏమైనా తప్పు చేసి వస్తే మనం కొట్టాలి, మనం చంపాలి అంటే పరదేశుడు నువ్వు వస్తే వాళ్ళని అట్లాగే ట్రీట్ చేయి, కానీ న్యాయం జరిగేటట్లు నువ్వు ఖచ్చితంగా నీకు ఏదైతే చేశాడో దాన్ని చేసే. అట్లా మనం చూస్తే చాలా మనం స్టడీస్ చూడొచ్చు సార్. అంటే మీరు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధనలాగా తీసుకుంటే అది మనకి సరిపోతుంది అనేసి నా ఆలోచన సార్. అంటే రెండు అక్కడ అంటే ఇక్కడ ఉండేవి ముందు కూడా ఉన్నాయి, అట్లా తీసుకుంటే మనకి చాలా విషయాలు మనకి సరిపోవు సార్. అట్లా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధలు పుట్ట మీద ప్రసంగం లాస్ట్ లో చెప్పినట్లు మీరు కోట్ చేసినట్లు అట్లా తీసుకుంటే మీనింగ్ఫుల్ ఉంటుంది నా ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్.
బాగుంది. ధర్మశాస్త్ర సారాన్ని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు, వాటిని పాటించడం కోసమే ఇక్కడ 5:19 మాట్లాడుతున్నట్టుగా తీసుకుంటే బాగుంటది. అంతే తప్ప ధర్మశాస్త్రపు ఆజ్ఞలు అని మనం 613 వాటి కోసం మాట్లాడుతున్నట్టుగా తీసుకోవడం వద్దు అని అంటాడు. దాని తన ఉద్దేశాన్ని కూడా మాట్లాడాడు. ఇంకేమైనా డిస్కస్ చేస్తారా?
అన్నా ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే ఏసే ఇది కొత్తగా కొత్త నిబంధనలు చెప్పారు అంటున్నారు, కానీ
వాయిస్ ఎప్పుడు
సార్ ఒకటే అది అది లేవి కాండంలోనే ప్రభు కోట్ చేసినారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు ఉంది మేడం. కానీ ఇప్పుడు ధన్యతల్లో మాట్లాడింది వచ్చి అంటే మీరు దెబ్బలు తినండి, మీరు హింసింపబడండి, మీరు అవమానపరచబడండి అనేసి మనం పాత నిబంధనలో ఇవి ఎక్కువ చూడం, మాక్సిమం చూడం. సో అందుకోసం నేను చెప్తున్నాను సార్.
కృపా మాట్లాడు. కృపా మాట్లాడిన తర్వాత మాట్లాడదు.
అదే అన్న లేవి కాండము 18:19 ఈ మాట ఉంటది కదా, అదే గుర్తు చేద్దామని. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను నేను యెహోవాను అని. సో ఇదేదో మనకి కొత్తగా ఇచ్చింది కాదు, లేవి కాండంలో ఆల్రెడీ ప్రభు వారు పాత నిబంధనలోనే ఇది ఇచ్చారు అనేది ఒకటి జ్ఞాపకం చేయాలనుకున్నా. అలాగే ధర్మశాస్త్రము అని అంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటున్నారు, కానీ అది ఒక్కటే కాదు, 3 types of laws ఉన్నాయని నేను స్టడీ చేశానన్న. ఒకటేమో మోరల్ లా, ధర్మశాస్త్రంలో నైతిక విధమైన చట్టాలు ఉన్నాయి. సెరమోనియల్ లాస్, మతపరమైన చట్టాలు ఉన్నాయి. జుడిషియల్ లాస్ అంటే ఎవరు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధాలి, మన పోలీస్ స్టేషన్స్ మాదిరి, అది కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపే తోరాహగా అంటారు కాబట్టి ఒక్కటే పట్టుకోకూడదు అనేది ఉద్దేశం అన్న.
మూడు చట్టాలు కనబడతాయి మోరల్ లా, నీతి సంబంధించింది, సెరమోనియల్ లా ఆచారాలకు సంబంధించింది, జుడిషియల్ లా న్యాయ విధులకు సంబంధించింది. మూడింటిలో ఇప్పుడు ఏమంటావు?
అవి మూడు ఉన్నాయి కదా, ఇది ఒక్కటే ఒకటే పట్టుకొని మనం ఇదే ధర్మశాస్త్రం
వచ్చేసరికి శిక్షలు విధించే కాడ కనిపించారు, దాన్ని పట్టుకోవద్దు. మోరల్ అప్పుడు ఏం పట్టుకోమంటావు మరి, సెరిమోనియల్ లాస్ పట్టుకోమంటావా, మోరల్ లా పట్టుకోమంటావా, ఏం చేయమంటావు?
అంటే అన్న కంటికి కన్ను పంటికి పన్ను అంటున్నారు కదా, అది ఒకటే కాదు కదా, మిగతాయి కూడా ఉన్నాయి అని చెప్పాలని అన్న.
మరి అవి కూడా ఉన్నాయి కదా, ఆయన చెప్పినవి కూడా ఉన్నాయి కదా. జనరల్ గా మనం ఓల్డ్ టెస్టమెంట్ కమాండ్మెంట్స్ చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు బోధలు చూసినప్పుడు అందులో ఉన్నట్టుగా కనిపిస్తున్న దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తారు. కుడి జంప మీద కొడితే ఎడమ జంప చూపించు, ఒక వస్త్రం అడిగితే పై వస్త్రం అడిగితే కింద వస్త్రం కూడా ఇచ్చే, ఒక మైలు రమ్మంటే ఇంకొక మైలు వెళ్ళు. ఇది పాత నిబంధన గ్రంథంలో మనకి అది కనిపిస్తుందా? కృప
ఇలాగే అంటే ఇలాగే కనిపించట్లేదు కానన్న, పక్కన వాడిని ప్రేమించు అని కనిపిస్తుంది కదన్న.
పక్కన వాడిని ప్రేమించు అన్న మాట దగ్గర అన్యజనులు ఇస్రాయేల్ అన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. కొత్త నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీయులు అన్యులు అన్న తేడా లేకుండా అందరూ సమానమని మాట్లాడుతున్నప్పుడు, పాత నిబంధనలో అన్యుడు అన్నది చాలా స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి?
వాళ్ళని సెపరేట్ నేషన్ గా పిలిచి వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నట్టు అనిపించింది.
ఉద్దేశం ఏదైనా కావచ్చు, వేరియేషన్ అయితే ఉందిగా ఓటీకి ఎన్టీకి.
ఉండిందన్నా,
సేమ్ టు సేమ్ అంటే ఎట్లా కుదురుతుంది? సేమ్ టు సేమ్ కాదు, కొన్ని సేమ్ వచ్చాయి, కొన్ని అమెండ్ అయ్యాయి అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా అంటాను.
సార్ ఉన్నారు సార్, అంటే మేడం బాగా కోట్ చేశారు. అందులో ధర్మశాస్త్రంలో శిక్షలు ఏమంటే చాలా ఉన్నాయి సార్, మొండోడు ఉంటాడు, మొండోడు ఉంటే చంపేయండి, నేను అన్ని చెప్తే బాగుంటది అనేసి నేను చెప్పలేదు సార్, ఒకటి చెప్పినాను. అట్లా చాలా ఉన్నాయి, మొండోడు ఉంటే చంపేయమని, వ్యభిచారం చేస్తే చంపేయమని, యేసుక్రీస్తు పురులవారు దాన్ని ఆయన కింద నేల మీద రాస్తారు. ఇట్లా చాలా ఉన్నాయి సార్, ధర్మశాస్త్రంలోనే చంపమని, కొట్టమని, శిక్ష విధించమని ఉంది. ఆ తర్వాత జ్యుడిషియల్ దీంట్లో కూడా శిక్షలు ఉన్నాయి. ఆ తర్వాత రాజులకి దేవుడు చట్టాన్ని ఇస్తారు, దాంట్లో వాళ్ళు చంపుతారు. సో మనం ధర్మశాస్త్రంలో చూసుకుంటే కూడా శిక్షలు దేనికి దానికి విధించేటట్లు ఉన్నాయి, కానీ నువ్వు అనుభవించు అంటే దెబ్బలు తిను, అవమానపరచబడు, ఇట్లాంటివి ఉండవు. సో మొత్తానికి తేడా ఉంది సార్, ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఆజ్ఞలకి చాలా తేడా ఉంది. అది నేనైతే స్టాండ్ తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
జనరల్ గా దాన్ని ఏమంటామంటే, తను కృపా కోట్ చేసిన దాంట్లో మోరల్లా ఏమీ మారలేదు, నీతి నియమాలు ఓటీకి ఎన్టీకి ఏమీ మారలేదు, సెరిమోనియల్లా ఓటీలో ఉన్నవన్నీ కూడా బాహ్యాచారాలు, అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి బాహ్యాచారాలు ఏవీ లేవు, అవి కొట్టివేయబడ్డాయి. జ్యుడిషియల్లా ఓటీలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అక్కడున్న సమాజానికి అప్పు చెప్తే, ఎన్టీలో దేవుడికి అప్పు చెప్పడమే తప్ప ఇక ఎవరు ఎవరికి శిక్ష విధించడానికి మీరేమైనా మీకు క్లారిటీ చాలా చక్కగా ఈ మూడు సెగ్రిగేట్ చేసి కృప మాట్లాడడం బాగుంది
సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ధర్మశాస్త్రంలో ప్రేమించమని చెప్పిన ఆజ్ఞ 5వ అధ్యాయం చివరి వచనాలు చూసినప్పుడు పొరుగువాని ప్రేమించు శత్రువును ద్వేషించమన్నారు సార్. యోహాను సువార్త 13:31 నుంచి యేసు చెప్పినప్పుడు చూస్తే 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు నన్ను మీరు ఇతరులను ప్రేమించాలి. అంటే మీరు శత్రువులైనా మీరు యోగ్యులు కాకపోయినా నేను నిన్ను మిమ్మల్ని ప్రేమించున్నాను, అట్లా ప్రేమించండి అని క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను అంటున్నాను సార్. అప్పుడు చెప్పిన ప్రేమించాలనే దానికి
తర్వాత ఇవ్వాలి అర్థం చేసుకోవాలి. అంటే పాయింట్ ముందు చెప్పండి, మేము క్లారిటీ అడిగితే చెప్పండి, మీరు మొత్తం స్టోరీ అంతా చెప్పి చివరి ఎక్స్ప్లెనేషన్ చెప్తే టైం కాస్త పుణ్యకాలం అయిపోద్ది. ముందు పాయింట్ చెప్పండి, తర్వాత అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం.
సార్ అప్పుడు ప్రేమించమని చెప్పింది, ఇప్పుడు ప్రేమించమని చెప్పిన దాంట్లో వ్యత్యాసం ఉంది అంటున్నాను.
అన్న మీ వాయిస్ రావడం లేదన్నా.
అన్న వాయిస్ రావట్లేదు సార్, చూడండి.
ఒక నిమిషం అండి సార్, షట్ ఎర్మల్ జాయిన్ అవుతారు.
సారీ అండి, నా వాయిస్ బ్రేక్ అయినట్టుంది. ఇప్పుడు వస్తుందా వాయిస్?
ఇప్పుడు వస్తాం సార్. రిప్కా సిస్టర్ మాట్లాడినప్పుడు కట్ అయింది సార్.
రిప్కా మాట్లాడింది. నేను ఏమన్నానంటే తర్వాత రిప్కా ఏమన్నా క్లారిటీ ఇచ్చిందా అను, మొత్తం చెప్పదు తల్లి, స్టేట్మెంట్ చెప్పు, తర్వాత అవసరమైతే చెప్పి అను. స్టేట్మెంట్ మాట్లాడిందా? రిప్కా
సార్ ధర్మశాస్త్రంలో ఉన్నదే చెప్పలేదు, ఇంకా ఎక్కువ చెప్పినారు అంటున్నాను సార్. ఇక్కడ
తను చాలా చక్కగా 543 కోట్ చేసింది. ఇక్కడ ఎవరు కృప ఆలోచించాలి, సుసన్న ఆలోచించాలి. 543 కోట్ చేసి, మత్తే 543 కోట్ చేసి, నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు, అది ధర్మశాస్త్రం మాట్లాడింది. కానీ కొత్త నిబంధన గ్రంథం, నీ శత్రువును కూడా ప్రేమించు. కాబట్టి సేమ్ అని ఎట్లా అంటారు? సేమ్ అనకూడదు కదా అన్నదే రిప్కా ఆలోచన కూడా. బాగుంది. మనం ఈ ధర్మశాస్త్రం మీద అంతా ఈ సెషన్ లో డిస్కస్ చేయాల్సిన అవసరంలా, ముందుకెళ్లే కొద్దీ చాలా విషయాలు క్రమంగా మనం అర్థం చేసుకుంటాం. అయితే ఈ 4 వచనాలు 17, 18, 19, 20 వచనాల మీద ఏవైనా మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయా, డిస్కస్ చేయాల్సినవి లేకపోతే క్లారిటీ వచ్చేసాయా? క్లారిటీ వస్తే కంక్లూడ్ చేసేద్దాం. లేదు అన్ని అర్థమయ్యాయి, ఒక పాయింట్ అర్థం కాలేదంటే ఆ ఒక పాయింట్ కోసం మాట్లాడదాం. అక్కడ శిరీష, శిరీషనో శిరీషో, శిరీష ఉంది. తను అడిగింది పాయింట్ ఏంటంటే ఈ 20 వచనం, శాస్త్ర నీతి పరిశైల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అంటే ఏమిటి సార్ అని అడిగారు. ఇక్కడ గతంలో మనం డిస్కస్ చేసాం, అయినా అడుగుతున్నారు కాబట్టి ఏమైనా క్లారిటీ ఇస్తారా మీకు క్లారిటీ వస్తే టీమ్ సభ్యులు?
సార్ వందనాలు సార్. అదే మత్తయి 23:23 వాళ్ళు చేసే ఆ పైన వాళ్ళు లాస్ట్ టైం కూడా దీన్ని చెప్పారు, అదే నేను జ్ఞాపకం చేస్తున్నాను సార్. వాళ్ళు పుదీనా జీలకర్ర సోపుల్లో వాళ్ళు పదే వంతిస్తున్నారు, కానీ వాటికంటే వీటిని న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని మీరు వదిలేశారు, వాటిని కూడా ఫాలో అవ్వాలి. సో అది కూడా మనం ఫాలో అయితే సరిపోతుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ఆ స్త్రీకి మనం అట్లా డిస్కస్ చేయలేదే, అలాగే అది డిస్కస్ చేస్తా. ఓకే రామరాజు, నువ్వు అమెరికాలో మాట్లాడతారు, మాట్లాడండి.
అన్నా అదే మత్తయి సువార్త 23:3 ఏముంటదంటే, వారు మీతో చెప్పు వాటన్నింటినీ అనుసరించి గైకునుడి, అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. అక్కడ కూడా మనం చేసే స్టడీలో కూడా వారు పాటించకుండా బోధిస్తున్నారు, అది కూడా పాటించొద్దని బోధిస్తున్నారు. వారు చెప్తారు గాని బోధించరు అన్న. వారి నీతి ఎలాంటిదంటే చెప్తారు గాని బోధించరు. ఇంకా వారి నీతి ఎలాంటిదంటే వ్యభిచారం చేయొద్దు అంటారు. ఓకే వ్యభిచారం చేయట్లేదు కాబట్టి అక్కడితో సరిపోదు. దానిలో ఉన్న నీతి ఏంటంటే మోహపు చూపుతో కూడా చూడకూడదన్న అవగాహన వారికి లేకుండే అన్న. అట్లా చూసుకుంటే వారి నీతి కన్నా మన నీతి అధికంగా ఉండాలి అంటే ఆ ధన్యతల్లో ఉన్న గుణ లక్షణాలే అని నేను అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న.
మేబీ మీరు మాట్లాడింది ఎట్లా ఉందంటే 613 ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తున్నారు, కానీ 613 ఆజ్ఞల్లో కూడా పైపైనే పాటిస్తున్నారు క్రైస్తవులు లేదా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, ఆయన వెంబడించేవారు, రాజ్యానికి వెళ్లేవాళ్ళు. 613 ఆజ్ఞలు ఇంకా తూచా తప్పక పైపైనే కాదు నీతి కూడా పాటించాల్సిందే అన్నట్టుగా ఉంది రామరాజు గాని సుశన్న గాని చెప్పేది. సరే ఇంకేమైనా మాట్లాడతారా? అంతే
అన్న, 613 పాటించాలని నేను చెప్పట్లే అన్న. వాటిని మనం పాటించలేం కాబట్టి ఆ ధన్యతల్లో ఉన్నవి పాటించమని ఆయన చెప్తా ఉన్నారన్న. ఆ మొత్తం అక్కడ 613 ఆజ్ఞల్లో మనకు చెప్తుంది ఏంటి అంటే ధర్మ దాన్నంతా కలిపి దేవుణ్ణి ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు.
ఆ శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి అంటే వాళ్ళేమో మత్తయి సువార్త 23 మీరు కోట్ చేసి వాళ్ళు పైపైన చేస్తున్నారు ఆచారాలు చేస్తున్నారు అని మాట్లాడారు. 3 కూడా కోట్ చేసి వాళ్ళు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదని మాట్లాడారు. అంటే మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ చెప్పడమే కాదు చెయ్యండి, మీ పైపైనే కాదు నీతి కూడా చెయ్యండి అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏదైతే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఫెయిల్ అయ్యారో దాన్ని శిష్యులు పాటించాలి అన మీరు చెప్పేది
కాదన్నా. కాదన్న, హృదయ శుద్ధి గురించి అన్న. వాళ్ళకి అది అవగాహన లేదన్న. వాళ్ళు ఎంతసేపు అక్షరం అట్లా చూస్తున్నారు కానీ హృదయ శుద్ధి యొక్క అవగాహన లేకుండే అన్న. మనకి ఇక్కడ ప్రభు చెప్తుంది
ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ అదే చెప్తావు కాబట్టి పక్కన చెప్పను. నువ్వు చెప్పింది నేను క్రాక్ చేస్తున్నాను, పక్కన ఏమన్నా మాట్లాడతా.
సార్ వందనాలు సార్, మాట్లాడచ్చు సార్?
మాట్లాడు.
అంటే అది లాస్ట్ టైం చెప్పిందని నేను రిమైండ్ చేశాను సార్. యాక్చువల్ గా అంటే అక్కడ నీతి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ద్వారా వచ్చే నీతే అనేసి నేను చెప్తున్నాను సార్. వాళ్ళది స్వనీతి
అంటే ముందు స్టేట్మెంట్ మారుస్తున్నావా, ముందు స్టేట్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? ముందు స్టేట్మెంట్ ఏమన్నావు? మత్తయి సువార్త 23:3 వెళ్ళావు, 23 నుంచి మాకు అది అర్థం కాదు. ఇప్పుడు ఏమంటావు? యేసు ప్రభు వల్ల కలిగే నీతి, యేసునందు విశ్వాసం వల్ల కలిగే నీతి అంటున్నావు. ఇప్పుడు ఏమైనా మారుస్తున్నావా లేకపోతే ఏమైనా ఏంటి క్లారిటీ ఇస్తున్నావా? ఏమా
అంటే నేను చెప్పాలనుకున్నది వాళ్ళు నీతి, వాళ్ళు కొద్దిగా నీతి ఉన్నట్లు మనకి మనం చదివిన వాక్యలో ఉంది సార్. అంటే వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలి అంటే వాళ్ళు కొన్ని చేస్తా ఉండారు, సో వాటికి ప్రధానమంది వదిలేస్తున్నారు అనేసి దాంట్లో న్యాయం కనికరం విశ్వాసం అనేది నీకు యాడ్ చేస్తూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కలిగే నీతి, యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ద్వారా వచ్చే నీతిని మనం అనుసరించాలనేసి నేను ఇది కూడా యాడ్ చేస్తున్నాను సార్.
ఓకే, వాళ్ళ నీతి అలా ఉంది మనం అదే చేయాలి అని కాదు, మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా పొందే నీతి ఇక్కడ వాళ్ళ నీతి కంటే అధికమైన నీతి అంటే వాళ్ళు చేయలేని మనం చేసేస్తామని కాదు, కానీ వాళ్ళు చేయలేని దాన్ని మన ప్రభువు చేశాడు, యేసు ప్రభు చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని చేపట్టుకుని విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం అధిక నీతిలోకి వచ్చామంటే మనం దాన్ని ఫుల్ఫిల్ చేశామని కాదు, దాన్ని ఫుల్ఫిల్ చేసిన ప్రభువు దగ్గరికి వచ్చామని అని తీసుకోవాలి అంటాడు రామరాజు. ఇదేదో బాగుంది. రైట్, ఇంకేమైనా మాట్లాడతారా ఈ నాలుగు వచనాల మీద? లాస్ట్ వీక్ మనం ఒక డీప్ డిస్కషన్ లోకి వెళ్ళి అక్కడ అయిపోయాం. ఆ డీప్ డిస్కషన్ ఏంటంటే యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా లేదా కొట్టేశాడా, నెరవేర్చి కొట్టేశాడా. యేసయ్య ధర్మశాస్త్రాన్ని ఇక్కడ మనం ఈ డిస్కషన్ లో అయ్యాం మనం 17వ వచనం మీద, కొట్టివేయబడిందా ధర్మశాస్త్రం లేదా అన్న డిస్కషన్ దగ్గర ఏమైనా మీరేమైనా స్టడీ చేసి క్లారిటీకి వచ్చారా? ఇది ఒకసారి అడుగుతున్నా.
సార్ వందనాలు సార్, మాట్లాడండి.
సుశాంత్ మాట్లాడు, రామరాజు మాట్లాడతాడు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. మీరెందుకు కామ్గా ఉన్నారు?
అలా లాస్ట్ టైం కూడా రోమా పత్రిక 14లో క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు అన్న వాక్యం తీసుకున్నామన్నా. అక్కడ సమాప్తి అయి ఉన్నాడు అంటే ఎట్లా తీసుకోవాలంటే, గ్రీక్ లోకి వెళ్లి దాని అర్థం చూసినప్పుడు నెరవేర్పు, ముగించారు అన్నట్టుగా తీసుకోవాలన్న, కొట్టివేశారు అన్నట్టు కాదు, ముగింపు నెరవేర్పు కింద తీసుకోవాలని నేను స్టడీ చేశాను. థ్యాంక్ యూ.
మాట్లాడింది
రోమా 10:4లో
క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అని రాయబడింది. ఆ సమాప్తి అంటే సమాప్తి కాదు, ఆ సమాప్తి అంటే కొనసాగింపు అని అంటావు నువ్వు.
నెరవేర్చబడింది అన్న, ముగించబడింది అన్న, కొనసాగుతుంది కాదన్న.
విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మేబీ ఇప్పుడు మనం మాట్లాడిన స్టేట్మెంట్ గా తీసుకొచ్చేమో, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అది శాస్త్రులు పరిచయులు పాటించలేకపోయారు, అది ప్రభు అయిన యేసు పాటించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమయ్యాము. కాబట్టి మన నీతి యేసుని ఎరగన వారి నీతి కంటే అధిక నీతి. అదే నువ్వు 10 రోమా 14లో కూడా మాట్లాడుతున్నావమ్మా.
అవునన్నా.
ఓకే, మాట్లాడితే బాగానే ఉంది. రామరాజు
సార్, అంటే నేను ఇది నేను చెప్పాలనుకుంటా, తప్పు అయితే కరెక్ట్ చేయండి సార్. అంటే కొలసీలు 2:13-15 ఉంటుంది, అంటే సున్నతి గురించి అపరాధం గురించి మాట్లాడుతా, ఆయన విధిరూపకమైన దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిసి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇది నేను కోట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇంకా రోమా పత్రికలో కూడా ఆయన న్యాయం విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతూ అది కొట్టివేయబడింది అంటారు సార్. రోమపత్రిక 3:27 కాబట్టి అచ్చే కారణం ఎక్కడ అది కొట్టివేయబడిను, ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను, క్రియా న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి కొట్టివేయబడిను అంటారు సార్. అంటే నెరవేర్చి దానికి ఫుల్ స్టాప్ పెట్టినారనేసి నేను చెప్పదలుచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
నెరవేర్చారు, ఫుల్ఫిల్ చేశారు, ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక మనం దాని కింద లేము, ఇక దాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నావా? కొలసి 2:13 కోట్ చేశావు, ఇంకొక వచనం ఏంటి?
రోమ 3:27
రోమ 3:28 కోట్ చేశారు. ఓకే ఓకే. తను రామరాజు పులుసా పెట్టాడు దానికి, మీరు కామాలు పెట్టొద్దండి అంటాడు.
గలతీయులకు 5 మొదటి వాక్యంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులు చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు, మరలా దాని ఫాలో అవసిన అవసరం లేదు, మీకు ఫ్రీడమ్ ఇచ్చినాడు అనేసి అంటున్నారు సార్ ధర్మశాస్త్రం నుంచి.
ఓకే, ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా బతకవచ్చు, మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఆజ్ఞలు వద్దు కాదు కూడదు అంటే ఏమి లేవు అని అంటావు, అంతేనా?
అట్లా కాదు సార్, ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన ఆజ్ఞలు పాటించాలన్న దానికి నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.
ఓహో, ధర్మశాస్త్రం కింద లేరు, నా కింద ఉన్నారని అంటాడు, అంతేనా?
అవును సార్, అవును సార్.
ఇప్పుడు ఆయన కింద ఉన్నాడంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఫ్రీడమ్ లేదా?
మత్తయి సువార్త 5:21 నుంచి ఉంటారు కదా సార్, ధన్యతలు గాని ఆ కొండ మీద ప్రసంగంలో, ఇంకా ఆయన లాస్ట్ టైం డిస్కస్ చేసిన లోతుగా తీసుకుని వెళ్ళారు, అంటే బలులు ఇంకా ఆచారాలు ఇవన్నీ అవసరం లేదు, దానికంటే ఇవి ఫాలో అయితే మీకు మేలు అనేసి ఈ ఆజ్ఞల్ని ఈ బోధలు తీసుకుని వచ్చారు అంటాను సార్.
రైట్, రామరాజు కొన్ని స్టేట్మెంట్ చేశాడు, ఏమన్నా మీరు మాట్లాడితే బాగుంటుంది. డాక్టర్ ప్రదీప్ అన్న నెరవేర్చి కొట్టేశాడు అంటారు, జ్యోతి మోజెస్ గారు నెరవేర్చారు అంటారు. శిరీష ప్రేమ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో శాస్త్రులు పరిచయలు పాస్టర్లా కనబడుతున్నారు, శాస్త్రులు పరిచయలు పాస్టర్ వాళ్ళు శాస్త్రులు పరిచయలుగా ఉన్న పాస్టర్ల కంటే విశ్వాసం నీది ఎక్కువ కావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. పాస్టర్ గారి కంటే నీతి కలిగి ఉండాలి అని అర్థమా? క్లారిటీ, ఓహో మీరు అనాల్సింది అనేసి మళ్ళా మా మీద కానీ ఏం చేస్తున్నారా? మా సంబంధం లేదు, మేమేం పాస్టర్ల కోసం మాట్లాడడం లేదు. నా ప్రొఫెసర్ సంధ్యారాణి గారు ఏమన్నారంటే వారు తమకు అనుకూల లాభాలు వచ్చే వాటిని చేస్తూ ప్రజలకు మాత్రం పాటించలేని మత సంబంధమైన వాటిని చేయాలని చెప్పారు, వాళ్ళు చేయలేదు కానీ చెప్పమని చెప్పారు అని అంటాను. ఓకే, బాగుంది, చాట్ బాక్స్ లో మీ మెసేజ్ బాగున్నాయి కాబట్టి వాటిని కూడా చూసి మీరు టీం సభ్యులు మాట్లాడాలి. ధర్మశాస్త్రము ఫుల్ స్టాప్ పడిపోయిందా, లేదా కంటిన్యూ అవుతా ఉందా, లేదా కామా పడిందా, ఎట్లా అర్థం చేసుకోవాలి, లేదా అమెండ్ అయిందా, లేదా సేమ్ టు సేమ్ వచ్చిందా, దానికంటే సులువైందా, దానికంటే ఇప్పుడు కష్టమైంది వచ్చిందా, అవి మన ముందున్న కొన్ని డౌట్. ఇక్కడ ఏమైనా మీరు ట్రైనింగ్ టీం వాళ్ళు మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా?
సార్, Hebrews 8:13 ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేయటం మొదటిది పాతదిగా చేసి ఉన్నాడా? ఏది పాతగిలి ఊడిగిపోనా అది అదృశ్యం అవుతా సిద్ధంగా ఉంది, సమాప్తమైంది, నివర్తనమైంది అని అన్నారు సార్.
మీ స్టేట్మెంట్ చెప్తాలి, నువ్వు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తావు తప్ప మాకు మీ స్టేట్మెంట్ చెప్తే అది అర్థం కాకపోతే అప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళమ్మా అంటున్నాను. నువ్వేమంటావు?
నెరవేర్చారు అంటున్నాను సార్, కొట్టివేయలేదు.
నెరవేర్చారు అంటావు, నువ్వు చూపించిన వాక్యం ఏమో భయంకరమైన వాక్యము. ఏది ఏం జరిగా చెప్పు, Hebrews 8:13 ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేశాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు నివర్తనమగుటకు సిద్ధంగా ఉంది. చూపించిన వాక్యమేమో అక్కడ అది అదృశ్యమైపోయింది, అది పాతదైపోయింది, అది అవుట్డేట్ అయిపోయింది అన్న వాక్యం చూపించావు, కానీ కొట్టేయలేదని చెప్పి నువ్వు స్టేట్మెంట్ చెప్తావు. కొంచెం నీ స్టేట్మెంట్ కి ఆ వాక్యానికి ఎందుకు తేడా ఉంది కదా, స్టేట్మెంట్ అన్నా మార్చు, వాక్యం అన్నా మార్చు.
ఇంకా ధర్మశాస్త్రం సమాప్తం అయిపోయింది అంటున్నారు.
ధర్మశాస్త్రము
సమాప్తమైంది అన్నాడు.
దాన్ని కొంచెం వాడుక భాషలోకి తీసుకురా. ఉందా లేదా, పాటించాలా అక్కర్లేదా, అదేది చెప్పు.
సార్ మొదటి దాంట్లో లోపం ఉంది కాబట్టి రెండోది వచ్చింది. ఇప్పుడు మొదటి అది అక్కర్లేదు అంటున్నారు.
మొదటిది అక్కర్లేదు, మొదటి దాంట్లో లోపం ఉంది. భయంకరమైన స్టేట్మెంట్లు బాగున్నాయి. ఇంకేమన్నా మాట్లాడతారా మిగతా వాళ్ళు? రైట్, శాస్త్ర నీతి పరిచయ నీతి అన్నా కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. చాట్ బాక్స్ లో కొన్ని పెడుతున్నారు, పెట్టండి. ఒకసారి టీమ్ సభ్యులలో నుంచి ఎవరైనా ఎవరైనా కాదు, మీ నలుగురు మీ వాక్యాల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందో ఒకసారి మరలా మాట్లాడాలి. కాముగా ఉన్నారు కాబట్టి నాగయ్య 17వ వచనం నీకు క్లియరా, డౌట్ వచ్చిందా, క్లారిటీ వచ్చేసిందా?
క్లారిటీ వచ్చింది సార్. పేరు
ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనాల నైనను కొట్టివేయవచ్చిద్దనని చలంచొద్దు. వీళ్ళంతానేమో కొట్టేశాడు అని మాట్లాడతారు, ఆయన ఏమో కొట్టివేయవచ్చానని తలంచలేదు అన్నాడు. నీకేమో క్లారిటీ వచ్చింది అంటారు. చెప్పు బాబు, ఏం క్లారిటీ వచ్చింది?
ఆయన నెరవేర్చి 18వ వచనంలో అది నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను అనే మాటను బట్టి యేసుక్రీస్తు అది నెరవేరు వరకు తట్టుపోదు, కొట్టివేయబడదు అని అర్థం సార్. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి నెరవేర్చాడు కాబట్టి కొట్టివేయబడిందని కొత్త నిబంధనలో పత్రికల్లో రాయబడినట్టు, ఇప్పుడు మన సహోదరుడు సమయాలు చెప్పినట్టు కొట్టివేయబడింది అనే నేను ఏకీభవిస్తున్నాను సార్.
ఓహో, నెరవేరు వరకు కొట్టివేయబడదు, నెరవేరిన తర్వాత కొట్టివేయబడింది. కానీ 17వ వచనంలో కొట్టివేయవచ్చానని తలంచవద్దు, నెరవేర్చుటకే వచ్చాను, కొట్టివేయటకు నేను రాలేదు అన్నాడు. అక్కడ అన్నాడు గాని మిగతా వాక్యాన్ని బట్టి కొట్టివేశాడు అని నువ్వు అంటావా?
ఆయన ఆ మాట చెప్పేటప్పటికి ఆయన కొట్టివేయలేదు, ఇంకా పరిపూర్ణం అవ్వలేదు.
యాక్చువల్లీ ఇక్కడ నా ఒపీనియన్ నేనేమంటానంటే, ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను యేసుక్రీస్తు ప్రభు కొట్టేశాడు అనటం సరైనది కాదు. కొట్టివేయబడింది ఏంటి? పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడలేదు, పాత నిబంధనలో ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. కావనెంట్, ఓల్డ్ కావనెంట్, న్యూ కావనెంట్. ఇక్కడ రిబ్కా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చూపించింది కూడా కొత్త నిబంధన. దిస్ ఈజ్ న్యూ కావనెంట్. ఓల్డ్ కావనెంట్ పాత వడంబడిక లేదు, కొత్త వడంబడికలోకి వచ్చాం, క్లియర్. కానీ ధర్మశాస్త్ర గ్రంథం లేదా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు అవన్నీ పాత నిబంధన నిబంధనకు సంబంధించినది ఇంప్లిమెంటేషన్లోకి రావు. కానీ దేవుడు నేచర్కి సంబంధించినవి లేదా నీతికి సంబంధించినవి అవన్నీ ఎట్లా కొట్టివేయబడతాయి? మేబీ మనం ఎట్లా అనుకోవచ్చు, ఇందాక పాత నిబంధన గ్రంథాన్ని 3 లాస్ కింద విడదీసినప్పుడు సెరిమోనియల్ మీ హెబ్రి పత్రిక ఎక్కడ చూసినా సున్నతి లేదు, లేకపోతే బలులు లేవు, పండగలు లేవు, అవి కొట్టివేయబడ్డాయి, అర్థమవుతుంది. కానీ నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి, ఇవన్నీ మనం ఏమంటామంటే మోరల్లా లేదా దాని సారం అది కొట్టువేయబడలేదు. ఆచారాలు ప్రిన్సిపల్స్ కొట్టువేయబడలేదు, ప్రాక్టీసెస్ కొట్టువేయబడ్డాయి అనుకుంటే మనకి ఏమైనా క్లారిటీ వస్తుందేమో. అంతే తప్ప మీరు గంప కొత్తగా అంతా కలిపి కొట్టివేసాడు అన్నారంటే మళ్ళా కాంట్రడిక్షన్స్ వస్తాయి. కొట్టివేయబడ్డవి ఏమిటి, కొట్టివేయబడినవి ఏమిటి, అది ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథాలు కొట్టివేయబడ్డాయా, లేకపోతే ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన పాత నిబంధన కొట్టివేయబడిందా, దాని అట్లాంటిది ఏమన్నా మీరు క్లారిటీకి రాగలిగితే బెటర్. దీని మీద మీరు
యాక్చువల్గా నేను అది కోట్ చేశాను కూడా సార్, అది మీరు అంటే మిస్ చేసినారు అనుకుంటా. అది ఆచారాలు ఈ బలులు వీటిని అంటే పాప విమోచన లేదు, దాన్నే కొలసల పత్రిక ఆయన కోట్ చేస్తుంటారు, విధిరూపణ ఆజ్ఞల్ని ఆయన కొట్టేస్తా ఉంటారు. అంటే మీరు చెప్పినట్లు దేవుని స్వభావం లేకపోతే అవన్నీ అట్లా కంటిన్యూ అవుతుంది, కానీ ఆచారాలు వీటిని కొట్టేస్తాను అనేసి నేను సింపుల్ గా చెప్పాను సార్. అంటే ఎక్కువ టైం తీసేసుకుంటాను అనేసి నేను షార్ట్ గా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను సార్. ఇంకొకటి ప్రవక్తల వచనం
అంటే మీరు స్టేట్మెంట్ చెప్పండి, మాకు డౌట్ వస్తే అడిగితే వివరణ చెప్పండి, లేకపోతే మీరు వివరణ అంతా చెప్పి స్టేట్మెంట్ చెప్తే రివర్స్ అయిపోద్ది. అందుకోసం మీరు స్టేట్మెంట్ చెప్పండి, మా డౌట్ వస్తే అడుగుతాం. ఇప్పుడు అడిగాం కదా, ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే ఎక్స్ట్రా పాయింట్ చెప్పు, అది రిపీట్ కాకుండా.
పండుగలు ఇవి వాళ్ళకి ఇచ్చారు కదా, ఈ శాబత్తు అంటే ఈ బలులు ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఈ ప్రధాన యాజకత్వం ఇవన్నీ కూడా కొట్టివేయబడింది. ఆజ్ఞలు మాత్రం దేవుని కొనసాగుతా ఉంది, అది నిన్ను వలని పూర్వాన్ని ప్రేమించు దేవుని ప్రేమించాలి, ఈ ఆజ్ఞలు కంటిన్యూ అవుతా ఉంది. ఏదైతే ఆచారాల క్రింద ఉన్నాయో, ఏదైతే వాళ్ళు దాన్ని మాడిఫైడ్ చేసేసారో అవన్నీ కొట్టివేయబడింది అనేసి చెప్పగలను సార్. ఇంకొకటి ఇందాక అన్నోడు కోట్ చేశారు ధర్మశాస్త్రం ప్రవక్తల వచనాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల గురించి ఎక్కువ మాట్లాడతాయి సార్. అంటే ప్రవక్తల వచనాలు గాని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన ఫుల్ఫిల్ చేసి వీటిని నెరవేరుస్తా ఉన్నారు సార్. సో ఆ కాంటెక్స్ట్ లో అట్లా ఆయన మాట్లాడుతున్నారు అనేసి నేను అంటాను సార్. వందనాలు సార్.
ఈవెన్ మనం ఆచారాల కోసం మాట్లాడుతున్నప్పుడు కొట్టువేయబడ్డాయి అనడం కంటే కూడా ఛాయ అన్నాడు, అది నిజము కాదు. ఛాయ యేసుక్రీస్తు ప్రభు బలి, పాత నిబంధన బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు బలికి ఛాయ. ఇక ఆయన బలి చేశాడు, అది నిత్యమైన బలి, ఇక బలులు అక్కర్లేదు. మనం దాన్ని ఛాయలు అంటాం, గుడారము, ఆ గుడారము యేసుక్రీస్తు ప్రభుకి ఛాయ. అట్లాగే ఛాయలుగా ఉన్నాయి, ఫుల్ఫిల్మెంట్ లోకి వచ్చేసాయి, నిజం వచ్చేసింది. నీడతో పని లేదు, నిజం వచ్చింది కదా. తర్వాత మీరు అన్నట్టుగానే ఛాయ ఒకటి మాట్లాడారు, రెండు ప్రవచనాలు, ఏసయ్య వస్తాడు వచ్చాడు, ఆయన బోధిస్తాడు బోధించాడు, చెప్పినవి చనిపోయాయి, నెరవేరు ఫుల్ఫిల్మెంట్ అయిపోయాయి, స్వరూపంగా కొత్త నిబంధనలో కనబడుతుంది. ప్రవచనం నెరవేర్పుగా కొత్త నిబంధనలో కనబడుతుంది. కాబట్టి మనం ఏదో అప్పుడేమో ఆయన ఒకలా చెప్పాడు, ఇప్పుడు ఆయన మాట మార్చి చేశాడు అన్నట్టుగా కాకుండా, ఆయన చెప్పింది ఇప్పుడు అదే క్యారీ అవుతా ఉంది. కానీ ఇక్కడ ఒక మాట అన్నాం, శాస్త్రులు పరిచయాలు కల్పించారు, విశ్రాంతి దినాచారం దగ్గరికి వచ్చేసరికి మనుషుల పారంపర్యాచారాలు వచ్చాయి. ఏసే విశ్రాంతి దినం కోసం మాట్లాడడం లేదు, కానీ ఆ విశ్రాంతి దినాన్ని మేలు చేయాలి, ప్రాణ రక్షణ ప్రాణహత్య. మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అన్న మనుషులు పెట్టిన వాటిని ఆయన అపోజ్ చేశాడు, గాని దేవుడు పెట్టిన వాటిని ఆయన అపోజ్ చేయలేదు అని మనం ఏమైనా ఆలోచన కలిగి ఉంటే బాగుంటుంది. ఓకే, 17వ వచనం మీద ఇమ్మానుయేలుకి నాస్తులు క్లారిటీ అండి అన్నాడు కాబట్టి ఇక మేము ఆయన అడగబోవట్లేదు. 18వ వచనం ఎవరిది, నాగయ్య మాట్లాడు.
సార్ అందునా సార్, మీరు చెప్పిన వివరణ బట్టి ఇక్కడ నేను కొంచెం మార్చుకున్నాను. పూర్తిగా అనేకంటే అప్డేట్ చేశాడు అన్నట్టు, లేకపోతే ఇంకా లోతైనదిగా తీసుకెళ్ళాడు.
ఉన్నాయంటే నెరవేరిపోయిన ప్రవచనాలు ఇంకా నెరవేరుతాయి అనుకోకూడదు. మనుషులు పెట్టిన ఆచారాలు అది దేవుడు పెట్టినవి కావు, మనం అట్లాగా చూసుకుంటే బాగుంటుంది. కస్టమ్స్ దాని ఆ ప్రిన్సిపల్ కి పెట్టుకున్న విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఇచ్చినవి దేవుడి చేసినవి అవి అలాగే ఉన్నాయి, అదే క్యారీ. ఓకే, నువ్వు కొంచెం నేను మార్చుకున్నాను, ఇంకా బెటర్ గా అర్థం చేసుకున్నాను అన్నదానికి చాలా. 18వ వచనం, కృప నీ వచనం మీద నీకు స్పష్టత వచ్చిందా ఈ 2 సెషన్ డిస్కషన్ తర్వాత?
అర్థమైందన్న, వచ్చిందన్న స్పష్టత.
ఇక్కడ ఒక పాయింట్ నేనేమంటానంటే, ఇదెంత బలమైన స్టేట్మెంట్ అంటే, ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు దాని నుంచి ఒక పుల్లైనా సున్నా అయినా తప్పిపోదు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అర్థమైంది అన్నావు, ఒకసారి అర్థమైందని ఏమైనా మాట్లాడితే బాగుంటది కదా నేను అంటాను.
అన్నా మీరు చెప్పింది, మీ వాయిస్ రాలేదన్నా.
ఓ వాయిస్ రాలేదా, సరే నమస్కారం. ప్రాబ్లం 18వ వచనంలో ఏమర్థమైంది ఒకసారి చెప్పు అంటున్నా. నాకు 18వ వచనం మీద మనం ఏమైనా ఒకసారి రిపీట్
నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాను అనుకుంటున్నారా మీరు? నేను కొట్టేయడానికి రాలేదు. అది ఎంత, దానికి ఉన్న ఎంఫసిస్ ఏంటి అంటే, ఆకాశమైనా కనపడకుండా పోతుంది, భూమి అయినా పోతుంది, కానీ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల్లో చిన్నది కూడా తప్పిపోదు, చిన్న పొల్లైనా ఒత్తైనా తప్పిపోదు. తప్పిపోదు ఎప్పటి వరకు తప్పిపోదు అంటే, అది జరిగేంత వరకు తప్పిపోదు అని నేను మీకు గట్టిగా చెప్తున్నాను అని చెప్పినట్టు అర్థమేనా?
ఓకే, కాబట్టి అదే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అభిమానులకి చెప్పిన మాట కూడా అదే, కొట్టేశాడు మొత్తం అని వాడొద్దు. దానికి ఉన్న ఎంఫసిస్ ఏంటంటే, భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు గతించవు అన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినవి ఎట్లా పోతాయి? కొన్ని పోయాయి, అన్ని కాదు. నెరవేర్పు అవన్నీ మనం మాట్లాడుకున్నాం, దాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 18వ వచనం మీద కృపను నాకు కొంచెం రెస్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే, పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు అన్న మాట మీద నువ్వేమనుకున్నావు? చిన్నది కూడా తప్పిపోదు అన్న కాడ, పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు అన్న కాడ, మనం కొన్ని తప్పిపోయాయి అని అన్నవు కూడా ఎట్లా తీసుకోవాలి?
ఆజ్ఞల్లో అతి చిన్నదిగా కనిపించేది కూడా తప్పిపోదు అన్నట్టుగా తీసుకుంటున్నా.
మేబీ 19వ వచనంలో అదే కనిపిస్తుందేమో. 19వ వచనంలో నువ్వు అన్నట్టుగా సున్నా పొల్లు అన్నదాన్ని చాలా మంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, కామ సున్నా అవి కూడా ప్రాముఖ్యమే అని అన్నారు. నువ్వేమో చిన్న ఆజ్ఞ అలా తీసుకుందా అని అంటావు. 19వ వచనం రిప్క, నీ వచనం నీకేమన్నా క్లారిటీ వచ్చిందా?
సరే, ఇప్పుడు చెప్పిన ఈ మాటలను పాటించాలని, అది పాటించకుండా చేయమని చెప్తే వాడు అల్పుడు అనబడతాడని అర్థమైంది. శాస్త్రులు పరిశీలు ఇట్లా చేయలేదు, వాళ్ళు చెప్పినారు చేయలేదు, మీరు అట్లా ఉండొద్దు అని కూడా అర్థం.
ఓకే, వాళ్ళు ఏమో చేయకుండా చెప్పారు, మనం అలా ఉండొద్దు చేసి చెబుదాము అని అంటారు. అక్కడ అల్పుడు గొప్పవాడు అన్న మాట కూడా నీకు అర్థమయ్యా?
అర్థమయ్యా.
ఏమర్థమయ్యాయి
సార్? పరలోక రాజ్యంలో వ్యత్యాసాలు ఉంటాయా వెళ్లే వాళ్ళకని పోయినసారి డిస్కస్ చేసినాం సార్. మనం ఇక్కడ జీవించేదాన్ని బట్టి అక్కడ అల్పుడా లేదా గొప్పవాడా అనబడే వ్యత్యాసం ఉంటుందని అర్థమైంది.
ఓకే,
ఖచ్చితంగా పరలోక రాజ్యంలో అంతా సమానమే, అందరూ ఒకటే కాదు కాదు, జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళ హోదాలు గొప్పతనాలు ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. ఫైనల్ గా 20వ వచనం ఎవరిది? సుసన్న 20వ వచనం మీద ఒకసారి
మాట్లాడతారు. శాస్త్ర నీతి పరిచయ నీతి అంటే మీ నీతి. ఇంతకీ నా నీతి ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే నా నీతి. ఆయన నాకు నీతిని ఆపాదిస్తారన్న, అలా నీతి ఆపాదించబడినప్పుడు ఆ ధన్యతలో చెప్పబడిన లక్షణాలు కలిగి జీవించడమే అని నేను అనుకుంటున్నాను. అప్పుడే నా నీతి అధికమవుతుంది, అది అంగీకరించినప్పుడే నేను అసలు పరలోక రాజ్యంలో ఉంటాను. అంటే ముందు ఈ భూమి మీద దేవుని రాజ్యంలో ఉంటాను, తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాను అనేది నాకు అర్థం.
శాస్త్ర నీతి పరిచయ నీతి కంటే విశ్వ శిష్యుడి నీతి ఏంటి అధికమంటే యేసుక్రీస్తు ప్రభు నీతి. అది నా నీతి కాదు, యేసుక్రీస్తు ప్రభునది విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతి మంత్రాలకు తీర్చిపడ్డాం. ఆయన పూర్తిగా ఫుల్ఫిల్ చేశాడు, ఆయన ఏదీ తప్పిపోలేదు. నేను అవన్నీ ఫుల్ఫిల్ చేయలేను కానీ ఆయన చేశాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నీతిలోకి నేను వచ్చాను. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశ ద్వారా ప్రవేశిస్తాను, అది మనం డిస్కస్ చేసే విషయం. ఓకే, ఇక్కడతో మనం ఇక్కడ టైం అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఆల్మోస్ట్ ఇక్కడ సజీవ వాహినిలో ఉన్న విషయాలు మనం కోట్ చేసేసాం. మనం క్లారిటీ రాకపోతే సజీవ వాహినికి వెళ్తాం. సజీవ వాహినిలో ఉన్న విషయాలు కూడా మనం చూసాము, ఇంకా సరిపోతుంది అని అనుకుంటున్నాను. కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా? కాంటెక్స్ట్ కూడా ఇదేం మారుతారా, సేమ్ కాంటెక్స్ట్ అయినా మీరు ఏమనుకుంటున్నారో మాట్లాడితే సరిపోతుంది. కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా? టీమ్ సభ్యులు
కొండ మీద అందనాలన్న, అది కొండ మీద ప్రసంగం కొనసాగింపులోనే అక్కడ ధన్యతలు చెప్పిన తర్వాత, అవన్నీ విన్న తర్వాత ధర్మశాస్త్రం ప్రవక్తలు కొట్టేయడానికి వచ్చాను అనుకోవద్దు అన్న కొనసాగింపులో చెప్తా ఉన్నారన్న, కొండ మీద ప్రసంగం యొక్క కొనసాగింపు.
కొండ మీద ప్రసంగం ఆయన ప్రసంగంలో కొనసాగింపు సరిపోద్ది. ఒకసారి మీ నలుగురు మీ అప్లికేషన్ చెప్తారా? ఈ 2 సెషన్స్ లో జరిగిన డిస్కషన్ ద్వారా మీకు అర్థమైన విషయాల్ని మీరు ఎట్లా అన్వయించుకుంటున్నారు? నాగయ్య,
ప్రాముఖ్యమైన మాట అనేది 19వ వచనంలో నేను మాట తీసుకున్నా సార్. మనుషులకు బోధించేవాడు చెప్పి బోధించేవాడు గొప్పవాడు అనబడతాడని, దేవుని మాటలు గై కొనకుండా బోధించడం అంటే నేను బోధిస్తూ ఏవైతే అనుసరిస్తున్నానో వాటిని బోధించడానికి ఇష్టపడుతున్నాను తీసుకుంటాను.
బాగుంది, మంచి అప్లికేషన్. పాటిస్తూ బోధించాలి, నేను పాటిస్తాను, పాటిస్తున్నారు బోధిస్తాను, బోధిస్తున్నారు పాటిస్తాను. బాగుంది. తర్వాత కృప,
నేను కూడా అదే, నేను ధర్మం, నేను దేవుడు చెప్పేవి గైకొనాలి, నేను ఫస్ట్ నేను వినాలి, నేను విని వాటిని చేశాక పక్కన వాళ్ళకి చెప్పాలి అని తీసుకున్నాను. తర్వాత నేను హిపోక్రటిక్ వేషధారుల వల్ల శాస్త్రుల లాగా నీతి నేను ఏదో బయటికి సూపర్ లాగా కనిపించి లోపల నేను నన్ను నేను విభేదించుకున్నట్టు కాదు కానీ ప్రభువును బట్టి నేను నీతి మంత్రాలుగా జీవించడానికి వెళ్ళాలి అనేది తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రెండోది ఏంటంటే వేషధారిగా ఉండకూడదనా, లేకపోతే నా నీతి మీద ఆధారపడకూడదనా? రెండు విధాలుగా మాట్లాడు, క్లారిటీ లేదు. నీ అప్లికేషన్ మాట్లాడు.
నేను వేషధారి లాగా ఉండకూడదు అని అనుకుంటున్నాను.
పాటించాలి,
పాటిస్తూ బోధించాలి. అది అర్థమైంది, రెండోది అర్థం కాదు.
నేను వేషధారి లాగా ఉండకూడదు అని తీసుకుంటున్నాను.
వేషధారిగా ఉండకూడదు, సేమ్ అదే మాట. అలాగా పాటించకుండా బోధిస్తామంటే నటించడం, నేను నటించకూడదు, వేషధారిగా ఉండకూడదు. బాగుంది ఈ మాట కూడా బాగుంది. తర్వాత రిక్క
సార్, వాక్యం ఎంత శాశ్వతమైన, దేవుడి నుండి వచ్చిన మాట స్థిరమైందని లేఖనాల ప్రాముఖ్యత నాకు అర్థమైంది సార్. తర్వాత విశ్వాస సంబంధమైన నీతి నాకు ఆపాదించబడిందని నేను చెప్పుకునేటప్పుడు ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞలను నేను పాటించాలి అని అప్లికేషన్ తీసుకుంటున్నా.
నేను ప్రభు నీతిలోకి వచ్చాను కాదు, ప్రభు బోధలు పాటించాలి అంతేనా?
అవును సార్.
ఓకే అమ్మ. తర్వాత సుసన్న
అన్న, వందనాలన్న. నేను 20 నుంచి ప్రభు నాకు ఆపాదించిన నీతి, నైతి ఆపాదించబడింది, కానీ ఆ నీతి కొరకు ఎల్లవేళ ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అది నేను కలిగి ఉన్నప్పుడే నేను మొదటిగా ఆయన బోధను పాటిస్తాను, నేను చెప్పగలుగుతానన్న.
ఈ మాట ఎంత బాగుంది పైన, నీతి కొరకు ఆకలి దప్పులు అన్న మాట 20 లింక్ చేసి సుసన్న ఏమంటుందంటే, ప్రభు బోధలు దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. బాగుంది, నీతి కొరకు ఆకలి దప్పులు బాగుంది. రైట్, ముగించుకుందాం. మరి మీ తర్వాత రామరాజు, మేము మాట్లాడలా
సార్. వందనాలు సార్. 19 వాక్యంలో చెప్పబడినారు సార్, అంటే చెప్పడమే కాదు ముందు చేస్తూ దాన్ని ఫాలో అవుతూ బోధించాలి. అది నేను అప్లికేషన్ గా తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ఎక్కువ మంది మాట్లాడారు, పాటించాలి బోధించాలి, దాని అప్లికేషన్ రామరాజు గారు తీసుకున్నారు. ఎవరైనా మీ 4 మీ 5 ఒకరు ప్రభు మన గమనాన్ని తీసుకొచ్చిన ఈ వాక్యాలను బట్టి, అర్థమైన సత్యాలను బట్టి ఒకరు స్థుతులు చెల్లిస్తే సమయాన్ని అడ్జస్ట్ గా చెప్పేద్దాం.
అందరికి ప్రభునామములు వందనాలు. స్తుతి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నైనా 17-20 వాక్య భాగములు నైనా, ఇదిగో నైనా 17వ వాక్యంలో మీరు మాకు నైనా మీరు నేర్పించిన విధమును బట్టి స్తోత్రాలు నైనా. ఆచారాలను నైనా, ఇదిగో మతపరమైనటువంటి వాటిని కొట్టివేసి నైనా, ఇదిగో మేము ఏం పాటించాలో, ఏం వేటిని మేము అనుసరించాలో అని నేర్పించే రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగేనైనా మీరు ఎంత నమ్మకమైన వారని, మాట ఇచ్చి దాన్ని స్థాపించేవారని, నైనా మీరు నెరవేర్చే వరకు అందులో 0 ఏది తప్పిపోదని మీరు మాకు నేర్పించారు, అందుని బట్టి స్తోత్రాలు. అలాగేనైనా మా ప్రభువ 19వ వాక్యంలో నైనా ఆజ్ఞలను పాటించాలి, అప్పుడే పరలోకంలో గొప్పవారుగా ఉండాలనేసి నేర్పించిన ఆ పాఠాలను బట్టి స్తోత్రాలు. 20వ వాక్యంలోనైనా శాస్త్ర నీతి కంటే నైనా అది భౌతిక సంబంధమైనటువంటి నీతి ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, యేసుక్రీస్తు ప్రభుల వారి నీతి ద్వారానే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలిగినటువంటి విషయాలను మాకు నేర్పించారు. నైనా మేము మీ బోధల్లో, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధల్లో మేము ఉండాలని, అలాగే ఆజ్ఞలను పాటించాలని మా దేవ మీరు మాకు నేర్పించిన రీతిని బట్టి స్తోత్రాలు. మరి నైనా దాసత్వం కాడి కింద మేము మరలా వెళ్లకుండా నైనా మీరు చేసిన కార్యాలను బట్టి మేము స్థుతిస్తున్నాం. ఈ 2 వారాలుగానైనా ఈ బైబుల్ స్టడీలో మాకు అనేక విషయాలను మీరు మా గమనానికి తీసుకుని వచ్చి మాకు వివరంగా నేర్పించారు. నిజమేనైనా మాకు బయట ఇలాంటి సోర్సెస్ లేదు. మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మేము స్థుతిస్తున్నాం. పార్టిసిపేట్ చేసిన వారిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి నైనా ముందున్నటువంటి బైబుల్ స్టడీలో కూడా సహాయం చేయగలరని, మేము తీసుకున్నటువంటి అప్లికేషన్స్ నైనా, నాగైన తీసుకున్నటువంటి 19వ వాక్యంలోనైనా అయా చెబుతూ ఇతరులకు బోధిస్తూ దాన్ని అనుసరించాలన్నటువంటి తీర్మానాన్ని బట్టి స్తోత్రాలు. మరి మీరు నైనా వాటిని నెరవేర్చుకున్నట్టుగా సహాయం చేయమనుకున్నాం. అలాగే నైనా కృపా బెనర్జీ మేడం తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని కూడా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. సుసన్న అక్క తీసుకున్న తీర్మానాన్ని నెరవేర్చండి, నీతిగా ఉండాలని. అలాగే రిప్కా సిస్టర్ తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని కూడా నెరవేర్చగలండి. నైనా మీ పాదాలు చింత బ్రతిమలాడుతున్నాం.
అల్పుణ్ణి నన్ను ప్రభా తీసుకున్నటువంటి తీర్మానాన్ని వాక్య ప్రకారం జీవిస్తున్న బోధించే విషయంలో మమ్మల్ని ఉంచమని ఇంతవరకు నడిపించిన దేవా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. నిజమేనైనా ఇంతవరకు జరిగినటువంటి స్టడీస్ అన్నిటికంటే ఇందులో చాలా విషయాలు ప్రభా మాకు నేర్పించారు, వాటన్నిటిని బట్టి కూడా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు సార్.
యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న టీమ్ కి పార్టిసిపెంట్స్ కూడా వందనాలు. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.